అక్కడికి గంధమిచ్చాం, పుష్పమిచ్చాం. పుష్పాలు ఎందుకు ఇవ్వాలి? జ్ఞానం పొందాలంటే పుష్పం కావాలి. మనం ఏ పనిలో అయినా సిద్ధి పొందాలంటే, అనుకున్న పని అవ్వాలంటే ముందు పుష్ప సమర్పణ చేయాలి. ఒక ఆయన పూజ సరదాగా చేయడు కదా, ఆ పూజ వల్ల ఏదో ప్రయోజనం ఆశించాడు, ఆ ప్రయోజనమును పొందడానికి పుష్పములు ఇవ్వాలి. పుష్పములు దండిగా సమర్పిస్తే వాడు అనుకున్న కోరికలు తీరుతాయి. ఇప్పుడు మూడవ ముద్ర. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. చూపుడు వేళ్ళు తీసుకోండి, ఈ చూపుడు వేలు మధ్యలోకి బొటన వేళ్ళు పెట్టండి. దీనికి ఏమని పేరు అన్నమాట? ధూపముద్ర అని పేరు. ఓం యం వాయుతత్వాత్మనే ధూపం ఆఘ్రాపయామి. ధూపం ఎప్పుడు వాయువు యొక్క తత్వం కలిగి ఉంటుంది, అందుకే పొగళ్ళాలంటే గాలి ఉండాలి. కాబట్టి ధూపములో వాయుతత్వం ఉన్నది. వాయుతత్వస్వరూపిణి అయిన ఓ అమ్మ, దానికి బీజం అంటే వాయుతత్వమునకు బీజం యమ్ము, నీకు ఈ ముద్ర ద్వారా నేను ధూపమిస్తున్నాను అని చూపుడు వేలు మధ్యలో బటన వేలు చేర్చి అమ్మకి చూపిస్తే మనం ధూపమిచ్చినట్టే. ధూపం వల్ల ఏమొస్తుంది? ధూపాత్ ఐశ్వర్యమవాప్స్యసి. త్వం, నీవు ధూపాత్, ధూపమును సమర్పించడము వలన ఐశ్వర్యం, పదవులను అవాప్స్యసి పొందుతావు. పదవులు పొందాలనుకుంటే, ఉద్యోగం పొందాలంటే, ఉద్యోగంలో ఓ మంచి పదోన్నతి పొందాలంటే తప్పక ధూపం ఇవ్వాలి. అమ్మవారికి ధూపు స్టిక్కులో అగరత్తులో వెలిగించాలి. వెలిగించలేనప్పుడు కేవలం ముద్ర చూపించాలి. ముద్ర చూపించి నిజంగా ధూపము ఇస్తే వాడు అనుకున్నటువంటి, ఒక ఆయన ఏదో ఫలానా సంస్థకి సెక్రటరీ అవ్వాలనుకున్నాడు, పాపం ఎంత ప్రయత్నం చేసినా అవడంలా, పొగ పెట్టమనండి అమ్మవారికి, మనైతే పొమ్మల లేక పొగ పెట్టమన్నారు. మా గదిలో కనుక ఎక్కువ పొగ పెడితే హడిలిపోయి పారిపోతాం, కానీ అదే భగవంతుడికి పొగ పెడితే తక్షణం పదవి వస్తుంది, ఐశ్వర్యం వస్తుంది. ఐశ్వర్యం అంటే సంపద కాదు సుమ, ఐశ్వర్యం అంటే పదవి. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, ఈశ్వరుని యొక్క లక్షణం ఐశ్వర్యం. ఈశ్వరుడు అంటే అధిపతి. అధిపతి ఏమిస్తాడు? ఆధిపత్యం ఇస్తాడు. ఆధిపత్యం అంటే ఇతరులను పరిపాలించే పదవి. మంచి మంచి పదవులు పొందాలంటే ధూపం ఇవ్వాలి. దానికి ముద్ర చూపుడు వేలు మధ్యలో బొటన వేలు చేర్చుట. ఓం యం వాయుతత్వాత్మనే ధూపమాఘ్రాపయామి. ఓం రం తేజస్తత్వాత్మనే దీపం పరికల్పయామి. ఇప్పుడు అమ్మవారికి ధూపం అయ్యాక దీపం చూపించాలి. దీపం చూపించాలంటే మధ్యవేలులోకి రండి. మధ్యవేలు మధ్యలో బొటన వేలు పెట్టండి. దీనికి దీపముద్ర అని పేరు. దీపము తేజస్తత్వం, అగ్నిస్వరూపం. అగ్నిస్వరూపం అగ్నితత్వం. అగ్నిస్వరూపిణివైన ఓ అమ్మ, అగ్నితత్వమునకు బీజము రమ్. ఆ రమ్మనే బీజముతో కూడిన అగ్నితత్వస్వరూపిణివైన నీకు దీపమును సమర్పిస్తున్నాను. దీపం వెలిగించాలంటే నా దగ్గర పెద్ద కుంది లేదు, దాంట్లో ఒత్తులు కనపడడం లేదు, ఒత్తులు వెలిగించడానికి కొవ్వొత్తులు కనిపించడం లేదు, కొవ్వొత్తితో వెలిగించినా గాలికి అది హత్తుకుపోతోంది, అందువల్ల నేను ముద్ర సమర్పిస్తున్నాను అని మనస్సులో చెప్పుకొని అమ్మవారికి అలా చూపిస్తే దీపం ఇచ్చినట్టే. దీపం వల్ల అజ్ఞానం తొలగిపోతుంది. ఎప్పుడు ఎక్కడ ఏ పని ఎలా చేయాలో దానికి తగినటువంటి చురుకుదనం వస్తుంది. పని చేయడానికి చాలా చాకచక్యం కావాలి, చాలా స్కిల్ కావాలి. పనులు చేయడం చాలా కష్టం అండో. ఓ ఉపన్యాసం పెట్టాలంటే దాని వెనకాతలు ఎన్నో పనులు ఉంటాయి. ఆ పనులన్నింటిలో ఒకసారి మీరు అడుగు పెడితే ఉపన్యాసం పోయి ఉపరి సన్యాసం మిగులుతుంది. కాబట్టి ఏ పని చేయాలన్నా చాకచక్యం కావాలి, తనలో తనకి కావలసిన ఆధిపత్య శక్తి కావాలి, ధనం కావాలి, 10 మందిలో తిరగగలగాలి. ఒక్కొక్కప్పుడు కోపాలు వస్తాయి, తాపాలు వస్తాయి, వీటిని నిగ్రహించుకోవాలి. కార్యశూరత్వం అంత తేలిక కాదు. తెలివితేటలతో ఎవరి చేత చివాట్లు తినకుండా పనిచేసి ప్రశంస పొందాలంటే మంచి జ్ఞానం కావాలి, చాకచక్యం కావాలి. ఆ చాకచక్యం దీపం వల్ల వస్తుంది. అందుకని దీప సమర్పణ చెయ్యాలి. ఇప్పుడు ఐదవది నైవేద్యం. ఇది ఉంగరం వేలు ఉంది కదా, అనామిక అంటాను దీన్ని. చిటికిన వేలుకి తక్క పక్కనే ఉన్నటువంటి వేలు. ఈ వేలు మధ్యలో బొటన వేలు పెట్టాలి. దీనికి నైవేద్య ముద్ర అని పేరు. ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. ఎప్పుడు? ధూపమయ్యాక, దీపమయ్యాక నైవేద్యం పెట్టి తీరాలి. వరుసగా 5 5 పూజలు కదా, ఎంత చేసి మనం పెద్ద గొప్ప పూజలు చేస్తున్నామా? గంధమిచ్చాం, పుష్పమిచ్చాం, ధూపమిచ్చాం, దీపమిచ్చాం, ఇప్పుడు నైవేద్యం పెట్టాలి. నైవేద్యానికి యాపిల్లో, దానిమ్మకాయలో రకరకాల కట్టుపొంగళ్ళు, అవేవో పెసర పుణుకులు, ఆ పుణుకులు, ఈ పుణుకులు, వణుకులు, చణుకులు, ఇవన్నీ తేలేకపోతే అప్పుడు ఏం చెయ్యాలి? ఇదిగో ఈ అనామిక మధ్యలో బొటన వేళ్ళు చేర్చండి, అమ్మవారికి చూపించండి. దీనికి మంత్రం ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయామి. అమృతస్వరూపిణివి నీవు, అటువంటి నీకు నేను నైవేద్యం పెడుతున్నాను, మధురమైనటువంటి నైవేద్యం సమర్పిస్తున్నాను. దీనికి బీజం వం అని ఈ ముద్ర చూపిస్తే అమ్మవారికి రకరకాల పిండి వంటలతో, ఆ మాసం ఈ మాసం అనే తేడా లేకుండా ఏ ఏ మాసాలలో ఏ ఏ నైవేద్యాలు పెడుతున్నామో అవన్నీ పెట్టినట్టు అయిపోతుంది. అప్పుడు అమ్మ సంతోషిస్తుంది. నైవేద్యం పెట్టడం వల్ల నీ జీవితంలో ఎప్పుడూ ఆకలి, దప్పిక అనే వాటి వల్ల కుమిలిపోయి మరణించం. ఒక్కొక్కడు ఎంత అదృష్టవంతుడైనా వేళకి తిండి దొరకకపోతే ఉపయోగం ఉందండి. 8 గంటల నుంచి 9 గంటల మధ్యలో దిక్కుమాలిన టిఫిన్ ఎప్పుడు వస్తుందిరా అని చూసి, పొద్దున్న లేచిన దగ్గర నుంచి కాఫీ ఎప్పుడు వస్తుందిరా అని చూసి, రామా రామా అనుకోవడం బదులుగా కాఫీ కాఫీ అనుకోవడం ఎంత కష్టమండి. అందుకే పూర్వులు ఏమన్నారంటే, అష్టకష్టాల్లో మొదటి కష్టం పరదేశ యాత్ర, అంటే ఉన్న ఊరు వదిలి ఇంకో ఊరు వెళ్ళడం. ఉన్న ఊళ్ళో ప్రవచనం అయితే వాళ్ళ ఇంట్లో ఉంటాడు కనుక పర్వాలేదు, వాళ్ళు ఆవిడ పొద్దున్నే లేచి కాఫీ కావాలని అడుగుతుంది, వీడు అడుక్కోవాలి పొద్దున్నే కాస్ కాఫీ ఇస్తారా అని. ఈ బాధపడలేకే అసలు పూర్వకాలంలో తిరగడానికి కొంత ఇబ్బంది పడి వీలుంటే భార్యను పట్టుకుపోయేవారు. అరయంగ పరదేశ యాత్ర చేయుట ఉండు, పరదేశ యాత్ర చేయటం అష్టకష్టాల్లో మొదటి కష్టం అంట. ఎందుకని, ఉన్న ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళాడు, అక్కడికి వెళ్ళిన తర్వాత వాడికి మంచం ఉంటుందో కింద కంచం ఉంటుందో తెలియదు. ఒక్కో చోట కర్మగాలి మంచి పరుపు దొరకచ్చు, ఒక చోట కర్మగాలితే పరుపు దొరకక చింకి చేప దొరకచ్చు, చేప మీద వేసుకోవడానికి దుప్పటి దొరకచ్చు, దొరకకపోవచ్చు. అలాగే పొద్దున్నే లేవగానే వాళ్ళ ఆవిడలాగా భక్తులు అందరూ పట్టుకొచ్చి, గురువుగారు కాఫీ తాగుతారా, పడుకునే ముందు హార్లిక్స్ తాగుతారా అని అడుగుతారా, వీడికి ఆకలి వేస్తుంది, అస్తమాట అడగలేడు, మొహమాటం, అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ మొహమాటం కొంచెం పక్కన పెట్టి కొంచెం పాలిస్తారా అని అడగాలి. పోనీ ఈయనకి ఏమన్నా కావాలేమో అని వాళ్ళంతటా వాళ్ళు అడగరాయే, ఈయన అడగలేడాయే, ఎన్ని యాతనలు దేవుడా, ఈ పరదేశ యాత్రలో ఉన్న యాతన అన్నీ కావు, ఇన్నీ కావు. అదే అమ్మవారికి నైవేద్యం పెట్టండి, నైవేద్యం ముద్ర చూపించండి, అప్పుడు నీకు సమయమునకు ఆకలికి కావలసిన ఆహారాలు దొరుకుతాయి, సమయమునకు కావలసిన ద్రవ పదార్థాలు దొరుకుతాయి. ద్రవం దొరికితే ఉపద్రవం రాదు. ఈ ప్రపంచంలో అన్నిటికంటే దరిద్రం క్షుత్తు పిపాస. క్షుత్పిపాసామలాం జ్యేష్ఠామలక్ష్మీం నాశయామ్యహం అభూతిమ సమృద్ధించ సర్వాన్ నిర్నృదమే గృహాత్ అని రోజు మీరు శ్రీ సూక్తంలో వింటున్నారు కదా. అమ్మవారికి తిరుచానూరులో శ్రీ సూక్తం చదవకుండా అర్చన చెయ్యరు. ఆ శ్రీ సూక్తంలో ఒక మంత్రం ఏమన్నది, క్షుత్తు ఆకలి, పిపాస దప్పిక, ఈ రెండు అలక్ష్మి దరిద్ర దేవత లక్షణములు. అనగా వేళకి తిండి దొరక్క మలమల మాడిపోవడం ఓ దరిద్రం, ఎక్కువ ఆకలున్నా అది దరిద్రమే, 24 గంటలు తినడము దారిద్ర్యమే, తినడానికి తిండి దొరకకపోవటము దారిద్ర్యమే, తిన్నది అరగకపోవటము దారిద్ర్యమే, అలాగే త్రాగడానికి కావలసినవి దొరకకపోవటము దారిద్ర్యమే, ఎక్కువ దొరకడము ఇబ్బందే. ఇవన్నీ తెలుసుకుని సమయమునకు ఎంత తినాలో అంత తినాలి. ఆ బాధ అంటే ఈ దారిద్ర్య బాధ, క్షుత్తు పిపాసల వల్ల నశించిపోయే బాధ తొలగించు. ఆ లక్ష్మిని తొలగించడం కోసం నిన్ను వేడుకుంటున్నామని అమ్మని ప్రార్థిస్తే అప్పుడు లక్ష్మి వేళకు కావలసిన ఆహారం ఇస్తుంది. సమయమునకు కావలసిన పదార్థములు దొరకడమే గొప్ప యోగము. ఆ యోగం వల్ల తరించాలంటే, అంటే ఆకలి దప్పులకి మాడిపోకుండా ఉండాలంటే, సమయమునకు ఆహారం దొరకాలంటే, ద్రవం దొరకాలంటే అమ్మవారికి ఈ నైవేద్యం పెట్టి తీరాలి. నైవేద్యం ముద్రైనా సమర్పించాలి. అమ్మవారిని నైవేద్యముద్రతో పూజించిన వాడు పొరపాటున కూడా తిండి లేకుండా చావడు. అప్పుడప్పుడు మనం పేపర్లో చూస్తున్నాంగా, ఫలానా వాడు తిండి లేక చచ్చను, ఆకలి చావులు. ఆకలి చావులు ఎందుకు వస్తున్నాయంటే, ఎప్పుడైనా నైవేద్యం పెడితేగా భగవంతుడికి రాగా అనే శుభ్రంగా వాడే తింటున్నాడు, భగవన్ నివేదన చేయడం లేదు. అందువల్ల ఆ మహాపాపం వల్ల వీడు దుర్మరణం పాలవుతున్నాడు. అదే భక్తితో, శ్రద్ధతో, అనురక్తితో భగవంతునికి నీ ఇంటిలో ఉన్న ఏదో ఒక పదార్థం, నువ్వు తినే పదార్థం నివేదన చేసి అప్పుడు నువ్వు తిను, నీ జీవితంలో ఎప్పుడు నీకు వేళకి ఆహారానికి కొరత రాదు రాదు రాదని చెప్పారు. దానికి ముద్ర ఓం వం అమృతతత్వాత్మనే అమృత నైవేద్యం సమర్పయాని. ఇవి పంచముద్రలు, పంచపూజలు. ఈ 5 అయ్యాక మరొక మూలముద్ర ఉన్నది. ఈ 2 చేతులు జోడించి ఎడమవైపున గుండెకాయకి తగిలించి ఓం సం సర్వాత్మనే సర్వోపచార పూజ పరికల్పయామి. ఈ ఐదుతో పాటుగా మొత్తం అన్ని ఉపచారములు, షోడశోపచారములు, సకల పూజలు చేస్తున్నాను అని అమ్మని మెప్పించడానికి మరొక ముద్ర సర్వోపచార ముద్ర. దానికి బీజం సమ్ అనమాట. ఓం సమ్ సర్వాత్మనే అంటే అన్ని తత్వాలు కలిగిన నీకు సర్వోపచార పూజ పరికల్పయామి, అన్ని పూజలు ఇస్తున్నాను. దానికి ముద్ర ఇలా రెండు చేతులు జోడించండి, మీ గుండెకాయకి తగిలించండి, అలా అమ్మకి ఒక నమస్కారం చేయండి. ఇంకా మీరు అన్ని పూజలు చేసినట్టే, షోడశోపచారములు చేసినట్టే, సకల నివేదనలు చేసినట్టే. ఈ మాత్రం పూజలు కూడా నేర్చుకుని చేయలేకపోతే ఎలా మరి? ఇవి దసరాలలో తప్పక అమ్మకి సమర్పించాలి. ఇది సైకత విగ్రహమో మట్టి విగ్రహమో చేశాక. రామచంద్ర, ఇది సముద్ర తీరం, ఇక్కడ ఇసుకతో అమ్మవారి విగ్రహం చేయించు. నీ అదృష్టవశాత్తు రేపటి నుంచే ఆశ్వయుజ శుక్ల ప్రతిపత్తిది మొదలవుతోంది. ఇవాళ అమావాస్య నాడు నేను వచ్చాను. అమావాస్య నాడు సకల సంభారములు సిద్ధము చేసుకుని అమ్మని పూజిస్తానని సంకల్పం చెప్పుకుని నవమి వరకు రోజు నేను చెప్పినట్టుగా పూజ చెయ్యి. అమ్మని షోడశోపచారములతో కాకపోయినా పంచపూజలతో మెప్పించు. అమ్మ నీకు ప్రత్యక్షమవుతుంది, సీత నీకు ఎక్కడుందో తెలుస్తుంది, లభిస్తుంది, సుఖపడతావు అనగానే ఆ పూజ మీరే దగ్గరుండి చేయించండి అని నారదుండి రాముడు అడిగాడు. ఇది దేవీ భాగవతంలో 3వ స్కంధంలో ఉంటుంది. చాలా అద్భుతమైన కథ, దేవీ భాగవతం 3వ స్కంధంలోని కథ. నారదుడు ఆయన చేత సంకల్పం చెప్పించాడు, సైకత విగ్రహం తయారు చేయించాడు, దీక్షా కంకణం చేతికి కట్టాడు. దీక్షా కంకణం కట్టడం వల్ల లాభం ఏమిటన్నమాట? జాతా శౌచ మృతా శౌచ భయం నాస్తి మహీతలే, నేను పూజ చేస్తాను లేక 9 రోజులు పురాణం వింటాను, 9 రోజులు పూజ చేస్తాను అని ఎవడైనా ఓ 9 రోజులు ఇవాళంటే 9 చేస్తున్నావు, ఒక్కొక్కప్పుడు 7 రోజులు అవ్వచ్చు, 3 రోజులు అవ్వచ్చు, లేక 1 రోజు అవ్వచ్చు, ఇలా పూజ చేస్తాం యజ్ఞం చేస్తామని సంకల్పం చెప్పుకుని చేతికి ఒక తాడు కట్టుకుంటే ఆ తాడుని దీక్షా కంకణం అంటారు. ఇది కట్టుకున్నవాడికి ఈ తాడు విప్పి పక్కన పారేసేదాకా అంటే దీక్షా కంకణ విరమణ చేసేదాకా జాతాశౌచం మృతాశౌచం ఉండవు. జాతాశౌచం అంటే ఇంట్లో పురుడు వచ్చింది అనుకోండి, ఆ ఇంటి పేరిటి వాళ్ళు ఎవరో పిల్లల్ని కన్నారు, అప్పుడు వీడికి అశౌచం రాదు. పురుడు వస్తే 3 రోజులు పనులు చేయకూడదుగా మరి, అందువల్ల వీడికి ఈ పని ఆగిపోవలసి వస్తుంది. ఒక్కొక్కప్పుడు ఇంట్లో ఎవడన్నా పురుడు వచ్చిందని తెలిస్తే దాంతో చెయ్యవలసిన పూజలు ఆగిపోవచ్చు, యజ్ఞములు ఆగిపోవచ్చు, ఏవో ప్రవచనాలు కూడా ఆగిపోవచ్చు. కంకణం కట్టుకున్నవాడికి ఈ జాతాశౌచం పురుటి వల్ల వచ్చే అశౌచం అంటదు, వాడు అశౌచంలో ఉన్నా పూజ చేయవచ్చు. అందుకేగా సతీదేవి మరణించినా యజ్ఞం ఆపలేదు దక్షుడు, కారణం దీక్షా కంకణ ధారణ చేశాడు. దీక్షా కంకణ ధారణ చేసిన వాడు శవం పక్కనున్న యజ్ఞం ఆపకూడదట. ఇంక రెండవది మృతాశౌచం. ఎవరైనా చచ్చిపోయినప్పుడు మైలొచ్చినప్పుడు ఈ పూజ ఆపవలసిన అవసరం లేకుండా చేయడం కోసమే కంకణం కట్టారు. కంకణ ధారణ చేసిన వాడికి మైలు వచ్చినా పూజలు ఆపరాదు. పూజ అయిన తర్వాతే కంకణం తీయాలి, అప్పుడే వాడికి మైలు వస్తుంది, అప్పటిదాకా రాదు. అందుకే యజ్ఞం మధ్యలో ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉండడం కోసమే ఈ కంకణ ధారణ చేయిస్తారు. అలా కంకణ ధారణ చేయడం ఎంత లాభం చూడండి. ఇప్పుడు రాముడికి ఆ దీక్షా కంకణం స్వయముగా నారదుడు కట్టాడు. 7 రోజులు పూజ బాగా జరిగింది. ఇంకా అష్టమి నాటి పూజ జరగాలి. అమ్మవారి పూజల్లో పగలు పూజ కంటే రాత్రి పూజ విశేషంగా ఉంటుంది. అసలు అమ్మవారికి ప్రత్యేకంగా పెట్టిందే పేరు రాత్రి పూజ, రాత్రి సూక్తం. తెలిసి తెలియక రాత్రిపూట యజ్ఞం చేస్తే క్షుద్రయాగమని ఈ మధ్యన కొంతమంది భ్రమపడుతున్నారు. అసలు అమ్మవారికి రాత్రి యజ్ఞం చాలా గొప్పది. చండీ యాగంలో త్రికోణాకారంలో యజ్ఞగుండం పెట్టి రాత్రిపూట కూడా అర్చన చేస్తారు. యాగాల గురించి తెలియక ఏదో వ్యక్తిగత కక్షలతో చిన్న చిన్న వాటికి కూడా క్షుద్రమును ముద్ర చేస్తున్నారు. ఆ ముద్ర చేస్తే ఇక అక్కడి నుంచి వాడిని ఏదో రకంగా కొట్టచ్చు తిట్టచ్చు అని. మనకి ఎవడి మీద ఇష్టం లేదనుకోండి, వెంటనే వాడి మీద దేశద్రోహ ముద్ర వేసేయటమే. ఎంత తేలికది, ఎంత అన్యాయం అయిపోయిందంటే ఇప్పుడు ఈ కలియుగ ప్రభావం వల్ల టెర్రరిస్టులకేమో టెర్రరిస్టులు చంపేస్తే 1 కోటి రూపాయలు కాంపెన్సేషన్ ఇస్తారట, అదే మిలిటరీ వాడు చచ్చిపోతే పలకరించే దిక్కుండదట. ఏం అన్యాయం అండి ఇది. పాపం రాత్రి పగలు అనే తేడా లేకుండా సరిహద్దుల్లో ప్రాణాలు సమర్పిస్తున్న పుణ్యాత్ములు అటు జవానులు, ఇక్కడ మనకు అన్నం పెట్టడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారు కిసానులు. అందుకని జై జవాన్ జై కిసాన్ అన్నారు. వాళ్ళని మనం పట్టించుకోకపోతే ఏం ఉపయోగం లేదు. ఎక్కడైనా సరే మనం కుళ్ళు కుతంత్రాలు కుట్రలు ఉపయోగిస్తే తప్పులేదు, కానీ దేశ భద్రత విషయంలో పొరపాటున కుళ్ళు కుతంత్రం కుట్రం ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదట. మహాపాపాల్లో కల్లా గొప్ప పాపం అన్నమాట అది. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అమ్మని పగలు కంటే రాత్రిపూట పూజిస్తే అమ్మ తొందరగా ప్రసన్నురాలు అవుతుంది. అందుకే నవరాత్రి పూజ అన్నారు, దేవి నవరాత్రులు అన్నారు. రామచంద్రుడు రాత్రిపూట కూడా అమ్మని పూజించేవాడు. నారదుడు 7వ రోజు సాయంకాలం వేళ రాముడి చేత పూజ చేయిస్తూ, రామ రేపు అష్టమి, అమ్మవారికి బాగా ఇష్టమైనది అష్టమి, అమ్మవారికే కాదు అయ్యవారికి కూడా ఇష్టం అష్టమి, అష్టమ్యాంచ చతుర్దశ్యాం నవమ్యాం చైకచేతసః, అష్టమి నవమి చతుర్దశి ఈ మూడు తిథులు అమ్మవారికి చాలా ఇష్టం. అందుకే మీకు పూజలన్నీ అష్టమి నాడు ఎక్కువ ఉంటాయి చూడండి. దుర్గాష్టమి, అనఘాష్టమి, కాలభైరవాష్టమి, భూతాష్టమి, రుద్రాష్టమి, ఇలా అష్టమి పూజలు చాలా ఉన్నాయి. అష్టమి అత్యంత పవిత్రమైన తిథి. మంత్రశాస్త్రమును అభ్యాసం చెయ్యాలనుకున్నవాడు, పురాణములను ఆపోసిన పట్టాలనుకున్నవాడు, లేక పెద్ద పెద్ద కోరికలు తీర్చుకోవాలనుకున్న వాళ్ళంతా అష్టమి నాడే అమ్మని పూజించేవారు. అందున అష్టమి నాడు పగలు ఉపవాసం ఉండి రాత్రిపూట అమ్మవారిని 1000 తామర పువ్వులతో పూజిస్తే వాడు ప్రపంచాన్ని పరిపాలిస్తాడు, చక్రవర్తి అవుతాడు. నీకు కోరికలు లేకపోవచ్చు, కానీ సీతని తొందరగా పొందాలనే కోరిక ఒకటి ఉందిగా, సీత నీకు తొందరగా లభించడానికి నేను నీకు సులభోపాయం చెబుతున్నాను. అష్టమి నాడు చీకటి పడ్డాక సంధ్యావందనం చేసి దీపారాధన చేసి అమ్మ పూజ చెయ్యి. నేను లలితా సహస్రనామం చదువుతాను. ఒక్కొక్క నామం చదివినప్పుడల్లా ఒక్కొక్క తామర పువ్వు అమ్మవారి విగ్రహం మీద వేసి పూజ చెయ్యి. మళ్ళీ ఆ తామర పువ్వులు కూడా సామాన్యమైన తామర పువ్వులు కాకుండా సహస్రార కమలువులు తెప్పించు. తామర పువ్వులకి 1000 రేకులుంటే దానిని సహస్ర దళ పద్మము అంటారు. తామర పువ్వులకి ఏదో 10 రేకులు 18 రేకులు ఇంతకంటే ఎక్కువ ఉండవు, కానీ 1000 రేకులున్న తామర పువ్వులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. అలాంటి తామర పువ్వులు హిమాలయాలలో ఎప్పటికీ కూడా ఉన్నాయి. గంధమాదన పర్వతం మీద సౌగంధిక సరస్సు అని ఒక సరస్సు ఉన్నది. అందులో పువ్వులన్నీ సౌగంధిక పుష్పాలు, పరమసువాసనతో ఉంటాయి. ఆ పుష్పములకు 1000 రేకులు ఉంటాయి. ఎర్ర తామర పువ్వులు, తెల్ల తామర పువ్వులు, నీలపు వర్ణంలో ఉన్న తామర పువ్వులు అక్కడ ఉంటాయి. ఆ తామర పువ్వుల నుంచి వచ్చే వాసన పీలిస్తే మత్తెక్కిపోతాం మనం, ఎంతో బాగుంటుంది ఆ పరిమళం. ఆ పువ్వుల్ని భీముడు ధర్మరాజు కోసం తేవడానికి వెళ్ళి దారిలో ఆంజనేయుడిని చూశాడు. రామా నువ్వేం చేస్తావు నాకు అనవసరం, రేపు అష్టమి నాటికి హిమాలయాలలో ఉన్న యక్ష పర్వతం మీద ఉన్న సౌగంధిక సరస్సులో ఉన్న తామర పువ్వులు 1008 తెప్పించు. లలితా సహస్రనామములో 1008 నామాలున్నాయి. నేను ఒక్కొక్క నామం చదివినప్పుడల్లా నువ్వు ఒక్కొక్క పువ్వు అమ్మ దగ్గర పెట్టు. మళ్ళీ అది కూడా మెల్లగా చదవాలి, మెల్లగా వెయ్యాలి. శ్రీమాత్రి నమః ఓం అంటాడు. ఓం శ్రీమాత్రే కాదు, సహస్రనామం 10 నిమిషాలు అయిపోతుందా? ఎలా అవుతుందండి అసలు? నామం చదివేటప్పుడు, అందున కోరికలతో పూజ చేసేటప్పుడు ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మహారాజ్ఞై నమః, ఇలా ఒక్కొక్క నామం మెల్లగా స్పష్టంగా చదవాలి. నమః అన్నప్పుడల్లా ఒక పువ్వు అక్కడ పెట్టాలి. ఆయన పువ్వు పెట్టి ఇంకో పువ్వు తీసుకునే లోపే వీడు 100 నామాలు చదివితే ఇంకేం పూజ చేస్తాడు? డబడబా అక్కడ బారేస్తాడు అమ్మ మీద పువ్వులు. పుష్పాలు వేసేటప్పుడు సుకుమారముగా ఒక్కొక్క పువ్వు నమః అన్నప్పుడు అక్కడ వెయ్యాలి. మహావేగంగా టపటపటపట శ్రీమాత అయిపోయింది సహస్రనామం. డూమ్ 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 అంటాడు. అన్నదేమిటో విన్నదేమిటో తెలియదు. దానివల్ల ఏం ఉపయోగం? నేను 1008 నామములు సుస్పష్టముగా ఉచ్చరిస్తాను. ఉచ్చరించినప్పుడల్లా ఒక్కొక్క పువ్వు అక్కడ వేసి పూజించు, ఆ తర్వాత అమ్మ అనుగ్రహం కలుగుతుంది అని నారదుడు చెప్పగానే, రేపు అష్టమి తెల్లవారేలోపు 1008 పువ్వులు ఎవరు తెస్తారు అన్నాడు రాముడు. ఏమి ఎరగనట్టుగా హనుమంతుణ్ణి పనిమంతుణ్ణి బుద్ధిమంతుడిని పక్కన పెట్టుకుని ఈ ఎవరు తెస్తారంట ఏమిటన్నట్ట. నిజానికి పనిమంతుడు అనకూడసమా, బుద్ధిమాన్ అనే సంస్కృత శబ్దం బుద్ధిమంతుడు అవుతుంది. పని అనేది తెలుగు, దాని పక్కన పనిమాన్ అవ్వదు. అయినా మన వాళ్ళు సరదాగా పనిమంతుడు అంటారు. ఏం చేస్తాం, మన భాషలో అప్పుడప్పుడు కాస్త భ్రష్టం అవుతూ ఉంటుంది అనుకోండి. ఈ హనుమంతుడికి పని చెబితే నిమిషంలో తెస్తాడు ఆయన పంపించు అనగా రాముడు హనుమకేసి చూశాడు. రాముడు ఆజ్ఞాపిస్తే ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడే మహాత్ముడు హనుమ. ఆయన ఆలస్యం చేస్తాడా, రువ్వున ఎగిరిపోయాడు ఆయన, మహావేగంగా వెళ్ళిపోయాడు హనుమంతుడు. ఎటువంటి వాడండి, మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతం వరిష్టం వాతాత్మజం వానరయూథ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆయన మనోజవం కలిగిన వాడు. మనస్సు ఎంత వేగముగా వెడుతుందో హనుమంతుడు అంత వేగంగా వెడతాడు. అంత వేగంగా ప్రయాణం చేయగలిగేవాడు మరెవరూ ఉండరు. వాయువు ఎంత వేగంగా వెడుతుందో అంత వేగంగా వెడతాడు ఆయన. ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడవడం వల్ల అంత వేగంగా వెళ్ళగలుగుతున్నాడు. ఇంద్రియ నిగ్రహం లేనివాడు ఆ పని చేయలేడు. ఇంకా బుద్ధిమంతులలో అంత గొప్ప బుద్ధిమంతుడు మరొకడు లేడు. తెలివితేటలు ఆయన సొమ్ము. అందుకే హనుమను భక్తితో పూజిస్తే పూజించినవాడు మంచి తెలివైన వాడు అవుతాడు. ఎందుకు చెబుతానంటే, హనుమంతుడు బుద్ధిమతం వరిష్టం, వాతాత్మతుడు ఆయన. అటువంటి హనుమంతుడు మహావేగంగా సౌగంధిక పుష్పాల సరస్సు దగ్గరికి వెళ్ళాడు. అందులో చాలా తామర పువ్వులున్నా ఎక్కువ తక్కువ కోయకూడదు కనుక, లెక్కలు బాగా నేర్చుకున్నవాడు కనుక, ఆయన మ్యాథమెటిక్స్లో ప్రొఫెసర్, ఆయన దగ్గరే మ్యాథమెటీషియన్స్ ఎంతోమంది విద్యను నేర్చుకున్నారు. అందులో 1008 లెక్క పెట్టి కట్ట కట్టి ఆ పువ్వులు పట్టుకొచ్చి రాముని ముందు ఓ బుట్టలో పెట్టి మరీ పెట్టాడు. రాముడు ఆనందించి హనుమంతుడిని దీవించాడు. తెల్లవారింది, స్నానం చేశాడు ఆయన. ఉదయం పూజ పూర్తయింది, ఇక రాత్రి పూజ. రాత్రి పూజలో యథాప్రకారంగా ఉపచారాలు అయ్యాక, అమ్మవారికి పంచోపచారాలు అయ్యాక, ఇప్పుడు నారద మహర్షి ఒక్కొక్క నామం చదవడం మొదలెట్టాడు. నారదుడికి కాగితాల మీద రాసుకోవాల్సిన అవసరం లేదు కదా. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని కాగితాలు చూసుకోవాల్సిన అవసరం లేకుండా ధారణాశక్తితో నామాలు చెప్పగలడు ఆయన. ఒక్కొక్క నామం చెప్పేవాడు ఆయన. అది నామం శ్రీమాత, శ్రీ మహారాజ్ఞి, శ్రీమత్సింహాసనేశ్వరి ఇలా విడివిడిగా పలికితే వాటిని నామాలు అంటారు. ఈ నామమును ముందు ఓంకారము బీజములు చేర్చి చతుర్థి విభక్తిలోకి మార్చి పక్కన నమః చేరిస్తే అప్పుడు మంత్రం అవుతుంది. శ్రీమాత ఇది నామం, శ్రీమాత్రే నమః అనగానే మంత్రం అవుతుంది. అందుకని ఈయన మంత్రముగా మార్చి నామములను రాముని చేత పూజలు చేయించడం మొదలుపెట్టాడు. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అనగానే రాముడు ఒక పువ్వు అమ్మ దగ్గర పెట్టాడు. శ్రీ మహారాజ్ఞే నమః అనగానే రెండో పువ్వు పెట్టాడు. శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః మూడవ పువ్వు పెట్టాడు. ఇలా నారదుల వారు ఒక్కొక్క మంత్రము చెబుతున్నారు. నమః అన్నప్పుడల్లా రాముడు ఒక్కొక్క పువ్వు పెట్టేవాడు. ఇంకా చివరిన రెండు నామములు మిగాయి. శ్రీ శివ శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక, ఈ రెండు నామములు మిగిలాయి. వీటిని మంత్రములుగా మార్చి నమః అనాలి. అప్పుడు రాముడు రెండు పువ్వులు అక్కడ పెట్టాలి. తీరా నారదుడు పువ్వులు బొట్టుకేసి చూస్తే అందులో రెండు పువ్వులు తక్కువయ్యాయి, రెండు పువ్వులు కనపడలేదు. రెండు మంత్రములు చదవాలి. నమః అన్నాక రాముడు రెండు పువ్వులు పెట్టాలి. పెడితేనే పూజ పూర్తవుతుంది. కోరికతో పూజలు చేసేవారు సంపూర్ణముగా పుష్పములు సమర్పించవలసింది. నేను 1008 పువ్వులతో పూజ చేస్తాను అని సంకల్పం చెప్పాక మాత్రం 1008 ఇవ్వవలసిందే, లేకపోతే మొత్తం పూజ భ్రష్టమైనట్టే. అందుకే సంకల్పంలో యథాశక్తి సంభవత ద్రవ్యై, నా దగ్గర దొరికిన వాటితో యథాశక్తిగా అర్చన చేస్తాము అని చెప్పాలి. అప్పుడు మనకు ఒకవేళ 1008 పువ్వులు లేకపోయినా దోషం ఉండదు. అలా కాకుండా నేను ఖచ్చితంగా 1008 పువ్వులతో పూజ చేస్తానన్నామా, 1008 ఉండవలసిందే. ఒక్క పువ్వు తగ్గినా అప్పుడు బెడిసి కొడుతుంది. అందుకే అర్చన చేసేటప్పుడు అర్చకులు తెలివిగా ఏం చెప్పారు, మీకు సమస్య రాకుండా ఉండడానికి, నాయనలారా యథాశక్తి అనండి, అప్పుడు దోషములు ఉండవు. యథాశక్తి సంభవత ద్రవ్యై పూజాంకరిష్య అంటే అప్పుడు దోషం ఉండదు. కానీ రాముడు అలాగదిగా మొత్తం 1008 ఇస్తానని సంకల్పం చెప్పాడు. చెప్పించినవాడు సాక్షాత్తు నారదుడు. ఇప్పుడు రెండు పువ్వులు తగ్గాయి, ఏం చెయ్యాలి? అందుకని నారదుడు, రామ, పూజ మధ్యలో నేను లేవకూడదు, నువ్వు లేవకూడదు, పువ్వులు రెండు తగ్గాయి, ఈ పూజ పాడైపోతుంది ఎలాగా అన్నాడు. రాముడు తెల్లబోయి హనుమంతుడికేసి తిరిగి, హనుమా, పూజ మధ్యలో ఆగకూడదని నీకు తెలియదా? ఇప్పుడు నువ్వు వెళ్ళి పూజ పుష్పాలు తేవడం దోషం, ఎందుకంటే ప్రారంభంలోనే పూజా పుష్పాలు సిద్ధం చేసుకోవాలి. నువ్వు ఎంత వేగంగా 2 నిమిషాల్లో వెళ్ళి తెచ్చినా మధ్యలో వెళ్ళి తేవడం పూజకి నిషిద్ధం. ఏమిటి పొరపాటు పని చేసావు? సరిగ్గా లెక్క పెట్టలేదా? నీ కోతిబుద్ధి ప్రదర్శించావా అన్నట్టు. పాపం పూర్వం సీతాదేవి కూడా అలాగే తెప్పింది హనుమంతుణ్ణి, కపిరేషత్వం అంది, ఇది నీ కోతిబుద్ధి కదా అంది. ఇప్పుడు ఈయన అలాగే అన్నాడు. అప్పుడప్పుడు భక్తులను భగవంతుడు అలా తెప్పుతాడు. గురువులు శిష్యులు తెప్పపోతే ఎవరిని తెప్పుతారు? తెప్పితే వీడు బాగుపడతాడు కనుక. అక్కడి నుంచి నన్ను తెప్పారా, మీ సంగతి ఏమిటో చూస్తాను, మీరెంత మీ బతికెంత అంటే వాడు శిష్యుడు కాదు, వాడు ఒక శిశుపాలుడు, భ్రష్టుడు అవుతాడు. హనుమంతుడి రాముడు అలాగే తెప్పాడు. తెప్పగానే ఆయన వినయంగా నమస్కరించి, లేదు రామచంద్రప్రభు, శ్రీరామచంద్రప్రభు, ఏ లోపమూ నేను చెయ్యలేదు, నా ఎడల లోపమూ లేదు, పాపమూ లేదు, ఏ తాపమూ లేదు, నువ్వు నన్ను శాపం పెట్టద్దు, 1008 పువ్వులు ఖచ్చితంగా లెక్క పెట్టి కట్ట కట్టి పట్టుకొచ్చి నీ ముందు పెట్టాను, మరి ఏం తేడా వచ్చిందో, 2 ఎలా మాయమయ్యాయో అన్నాడు ఆయన. ఇప్పుడు రాముడు వానరులకేసి చూశాడు. వానరులు తామర పూలు తింటారు అప్పుడప్పుడు, అందుకని పువ్వులు ఎవరైనా తినేసారో చూస్తే, లేదండి బాబాయ్, మేము అసలు తినలేదు, అందులో రాముడి పూజా పుష్పాలు మేము తింటామా అన్నారు వాళ్ళు. తామర పువ్వుల యొక్క రేకులు బాగుంటాయి, మధ్యలో దుద్దు ఉంటుంది, చాలా బాగుంటుందండి కాయ, ఆ కాయను కూడా తినేవాళ్ళు ఉన్నారు. అందుకనే రాముడు వానరులకేసి చూస్తే, లేదండి మేము తినలేదండి, పైగా ఆడుకుంటూ కుర్రాడు ఒకడు పరిగెత్తుకొచ్చిన వాడు ఇక్కడికి, వాళ్ళు రాలేదండి, వాడు వస్తే డెప్ మీద కొట్టేవాళ్ళం మేము, రాలేదు ఎవరు అని వాళ్ళు అన్నారు. ఇప్పుడు ఎలా, పూజ ఆగకూడదు, పుష్పాలు లేవు. వెంటనే నారదునికేసి తిరిగి, ఈ పూజ ఆగదు, నువ్వు నామం చదివేయి, మంత్రం చదివేయి, నమః అను అన్నట్ట. నమః అన్నాక పుష్పం వెయ్యపోతే దోషం సుమా అన్నాడు నారదుడు. నీకెందుకు, పువ్వు వస్తుంది, నువ్వు మంత్రం చదువు, పువ్వు నేను చూసుకుంటానన్నాడు. వెంటనే ఆయన ఏం చేశాడు, శ్రీ శివ శివశక్తి ఐక్యరూపిణ్యై నమః అన్నాడు. అప్పుడు ఏం జరిగిందో తెలుసా, రాముడు క్షణాల్లో మహాత్ముడు కనుక ఒక నిర్ణయానికి వచ్చాడు. ఆ నిర్ణయం ఎవరికి చెప్పలేదు, కానీ ఇప్పుడు ఇక్కడ తామర పువ్వులు లేవు, తామర పువ్వులు లేకపోతే పూజ ఆగుతుందా? ఆగదు. మా అమ్మ నన్ను రోజు రామ కమలపత్రాక్ష, రామ నువ్వు తామర పువ్వు వంటి కళ్ళు కలిగిన వాడివి అని స్తోత్రం చేస్తోంది. రోజు ప్రజలు కూడా రాముడు పద్మపత్రాక్షుడు, తామర పువ్వు రేకుల వంటి కళ్ళు కలిగిన వాళ్ళు అని స్తోత్రం చేస్తున్నారు. ఈ తామర పువ్వులు లేకపోతేనే నా కళ్ళే తామర పువ్వులని అందరూ అంటున్నారుగా, ఈ తామర పువ్వులు ఇస్తానని నిర్ణయం తీసుకున్నాడు. ఆయన నమహనగానే కుడికన్ను టక్కన పీక అక్కడ వేసేశాడు అమ్మవారి దగ్గర, రెండో నామం చదవగానే ఎడమ కన్ను పీక అక్కడ వేసేశాడు. పైనుంచి దేవతలు హాహాకారం చేసి పూలవర్షం కురిపించారు ఆయన మీద, వానరులు తెల్లబోయారు, నారదుడు తెల్లబోయాడు. ఒక్క క్షణకాలంలో వ్యవస్థే మారిపోయిందన్నమాట. మహాత్ముడు రాముడు పువ్వులకి బదులుగా కళ్ళు, నేత్రములే పుష్పములుగా ఇచ్చాడు, నేత్ర పుష్పాలు సమర్పించాడు, నయన పుష్పాలు సమర్పించాడు. టక్కన ఆయన ఎదురుగుండా ఉన్న ఇసక విగ్రహం పగిలిపోయింది. సైకత విగ్రహంలో నుంచి సింహవాహనం మీద 8 చేతులతో పరమ సౌందర్య స్వరూపిణి అయిన జగన్మాత ఆదిపరాశక్తి దుర్గాదేవి జగన్మాత పరాంబిక లలితాపరాభట్టారికి ప్రత్యక్షమయ్యింది. సాధు సాధు రామచంద్ర ప్రభు అంది. 2 చేతులతో ఆయన కళ్ళు ఇలా నిమిరింది. టక్కన ఆయన కళ్ళు ఆయనకి యథాప్రకారంగా వచ్చాయి. రామ నీకు నాకు తేడా లేదు, శ్రీరామో లలితాంబిక, రాముడే లలిత, లలితే రాముడు, అందుకే ఆ ఇద్దరిది ఒకటే రంగు, ఆ ఇద్దరిది ఒకటే విచిత్రమైన రూపం, ఆ కోమలత్వం అలా ఉంటుంది. అమ్మవారికి అయ్యవారికి ఏం తేడా లేదండి, ఆయన ఒక్కొక్కప్పుడు అయ్యవారిగా ఉంటాడు, ఒక్కొక్కప్పుడు అమ్మవారిగా ఉంటాడు. నేనే కావాలని 2 తామర పువ్వులు మాయం చేశాను, పూజలో విఘ్నం ఏర్పడితే నువ్వు ఏమి చేస్తావో చూద్దామని పరీక్షించాను, నువ్వెక్కడ తొట్టుపాటు పొందలేదు. మనిషికి మనస్సు ఉంటే మార్గం ఉంటుంది, వస్తువు లేకపోతే వస్తువు ఇంకో రూపంగా సంపాదించడం ఎలాగో నీ దగ్గర ఇవాళ ప్రజలు నేర్చుకున్నారు. మహాత్ముడివి గనక నేనున్నాననే నమ్మకం నీకుంది కనుక ఎదురుగుండా ఉన్నది ఇసుకమూర్తి కాదు, ఇందులోంచి అమ్మ కనపడుతుంది, అది లసితమూర్తి తప్ప ఇసుకమూర్తి కాదని గ్రహించావు, అందుకే కళ్ళు ఇవ్వగలిగావు, నీకు జయం కలుగుతుంది. కొద్ది రోజులలో లంకానగరం పతనమవుతుంది, రావణుడు మరణిస్తాడు, లక్ష్మీస్వరూపిణి అయిన సీత నీకు భార్య అవుతుంది, 11,000 సంవత్సరాలు ఈ భూమండలాన్ని ధర్మబద్ధంగా పరిపాలించి తిరిగి నీ ఆత్మలోకానికి వెళ్ళిపోతావని అమ్మ వరం ఇచ్చింది. దేవీ భాగవతంలో కథ ఇది. ఇందులో కొంతవరకు ఒక కథ ఉంటే వ్రజభాగవతంలో అందులో ఏం చెప్పారు, ఈ కళ్ళు పీకడం అనేదాన్ని వ్రజభాగవతంలో చెప్పారు. వ్రజభాషలో రాయబడిన దేవీ భాగవతంలో అద్భుతంగా రాశారు పూర్వకాలంలో. దానినే హిందీలో రామ్ధారీ సింహ దినకర్ అని ఒక పచ్చికవ్యంగా రాశాడు. ఈ కళ్ళు తీసెక్కడ వెయ్యడం, ఆయన మనస్సులో రామ కమలపత్రాక్ష అనుకోవడం, ఇదంతా అద్భుతంగా రాశాడు ఆయన. ఎటువంటి పురాణాలు ఉన్నాయండి, రాముడు కళ్ళు ఇచ్చినట్టుగా మీరు తొందరపడి ఇవ్వకండి, మీకు అంత నమ్మకం ఉండాలి. ఈ విగ్రహంలోంచి పరమాత్మ వస్తాడు లేక పరమేశ్వరు వస్తుందనే కఠోరమైన విశ్వాసం కలిగిన పురాణ పురుషుడు గనక, యుగ పురుషుడు గనక, ఆయన కళ్ళు కూడా పేకగలిగాడు. భక్త కన్నప్ప కళ్ళు పేకగలిగాడు, ఆ స్థాయి వేరు. మిడిమిడి జ్ఞానంతో నమ్మి నమ్మకుండా తొందరపడి కాళ్ళు చేతులు నరుక్కున్నా నాలిక పీక్కున్నా అంత ఫలితం అజ్ఞానులైన భక్తులకు రాదు. కాబట్టి పరాకాష్ఠకి వెళ్ళిన భక్తి రామభక్తి అంటే. అందుకే దేవీ భాగవతులు ఏం చెప్పారు, అమ్మంటే సకల లోకాలకి మూలయైన దేవత, అమ్మని మించిన దేవత లేదు. ఆ అమ్మని పొందాలంటే సంపూర్ణ శరణాగతి పొందాలి. భక్తికి మించినది మరొకటి లేదు. భక్తి కిన్న కరోతి, భక్తి చెయ్యలేని పని లేదు. భక్తితో ఏదైనా సాధించగలుగుతాం. దృఢమైన భక్తి, అచంచలమైన భక్తి కావాలి, పవిత్రమైన భక్తి కావాలి. ఆ భక్తితో సామగ్రి లేకపోయినా, పూజా సామగ్రి లేకపోయినా, వస్తువులు లేకపోయినా భగవంతుడిని పొందగలుగుతాం. అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కొంతమంది, సామూహికంగా అనఘాష్టమి వ్రతాలు పెట్టారు, అలాంటప్పుడు అందరి దగ్గర ధూపం ఉండలేదు, అందరి దగ్గర దీపాలు ఉండవు కదా అని. అందరి దగ్గర ఉండక్కర్లా, అక్కడున్న దీపం చాలు, అక్కడున్న ధూపం చాలు. అందుకే చెప్పాను నేను మీకు, ఇక్కడ అక్కడ కూర్చుని ఆ మంత్రం వింటే చాలు, ఆ కథ వింటే చాలు, పరమేశ్వరి అనుగ్రహించి తీరుతుంది.